అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం శ్యామ్ కుమార్ చాగల్ గారు రచించిన కూతురంటే కూతురేమరి అనే ఒక చిన్న తెలుగు కథ విందాం. నా సంతోషం సుఖం ఏదీ చూసుకోకుండా దీనిమీదే 30 సంవత్సరాల నుండి ప్రాణాలన్నీ పెట్టుకుని ఒంటరిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతికింది ఈ మాటలు వినడానిక అంటూ గుండెల విసేలా ఏడవసాగింది భారతి. అక్క ప్లీజ్ ఏడవకు, దాని మాటలు పట్టించుకోవద్దు అంటూ భారతి కళ్ళు తూడుస్తూ కౌగిలించుకుంది రాణి. ఒక వారం తరువాత రాణి బస్సెక్కుతూ, అక్క ఏమీ పట్టించుకోకు, అదింకా చిన్నపిల్ల, నీకు వీలైనప్పుడెల్లా మా ఇంటికి వచ్చేయి అంది. ఆ రాత్రి పడుకుని ఉండగా కూతురి మాటలు గుర్తొచ్చి గతమంతా కళ్ల ముందు తిరగసాగింది. అప్పుడే పెళ్లి చూపుల కార్యక్రమం అయిపోయి అబ్బాయి వారి తరపు వారు ఆటోలు ఎక్కి వెళ్లిపోయారు. అనసూయ భర్త రాఘవయ్యతో కలిసి వెనుతిరిగి ఇంట్లోకి అడుగులు వేసింది. అమ్మా, అక్కకి రంగారావు నచ్చలేదట అంది గదిలో నుండి బయటికి వచ్చిన భారతి చెల్లెలు రాణి. ఏమైందట అబ్బాయికి, చిరాకుగా అంది అనసూయ కూతురు భారతిని చూసి. చూస్తే తాగుబోతులా ఉన్నాడు, చూపులు కూడా బాగాలేవు, నాకు వద్దు అంది భారతి కోపంగా. సరేలే పోనీలే అమ్మడు, వేరే సంబంధం చూద్దాం అన్నాడు రాఘవయ్య ప్రేమగా. చాలే సంబరం, ఊరుకోండి, మీరిచ్చే కట్నాలకు ఇంతకంటే గొప్ప సంబంధాలెక్కడొస్తాయి. పేకాటకు డబ్బులన్నీ తగలేయకుండా ఉంటే కాస్తో కూస్తో ఇవ్వగలిగేవాళ్లం అంది గయ్యన అరుస్తూ. ఆ మాటతో బయటికి వెళ్లిపోయాడు రాఘవయ్య. అమ్మా వినవే అంది భారతి నిస్సహాయంగా బాధతో. నోరు మూసుకో, సినిమా హీరోలొస్తారేంటి, నీ తర్వాత ముగ్గురున్నారు ఇంకా పెళ్లికి, పెద్దగా అరిచింది అనసూయ. అందులో ఒక తల్లి అసహాయత, కోపం కనపడుతూ ఉంది. అది విని భారతి గుండెల్లో నుండి దుఃఖం ఎగదన్నింది. ఆ నెలలో ఒక ముహూర్తంలో భారతికి రంగారావుతో వివాహం అతి మామూలుగా వెంకటేశ్వరుడి గుడిలో జరిగిపోయింది. అత్తారింట్లోకి అడుగుపెట్టింది భారతి. ఇంటి ముందు ఆటోరిక్షా ఒక పక్కన నిలిపి ఉంది. ఇల్లంతా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. 3 గదుల ఇల్లు అది, పొలం గట్టున చిన్నగా కట్టారు. ఇంటికప్పు వైపు పైకి చూసింది. అక్కడక్కడా పెంకులు పగిలిపోయి అందులో నుండి సూర్యరశ్మి నేల మీదకు ప్రసరిస్తూ ఉంది. రాత్రి అత్త మామలు తినేసి పడుకుండిపోయారు. ఇంట్లోకి వచ్చిన కాసేపటికే బయటికి వెళ్లిపోయిన భర్త కొరకు ఎదురు చూస్తూ మంచం మీద పడుకుంది భారతి. ఊరికి దూరంగా ఉన్న సావిత్రి ఇంట్లో నుండి తల జుట్టు సర్దుకుంటూ బయటికి వచ్చాడు రంగారావు. జాగ్రత్తగా వెళ్ళు అని తలుపులేసుకుంది సావిత్రి. మెల్లిగా అడుగులేసుకుంటూ ఇంటిదారి పట్టాడు రంగారావు. ఊరంతా సద్దుమణిగింది. అక్కడక్కడా కుక్కలు మొరుగుతున్నాయి. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. జేబులో నుండి సిగరెట్ తీసి కాలుస్తూ ఇంటి ముందు తలుపు కొట్టాడు. అప్పుడే మాగన్నుగా నిద్రపోయిన భారతి తలుపు చప్పుడుతో ఉలిక్కిపడి లేచింది. వెంటనే గబగబా వెళ్లి తలుపు తీసింది. లోనికి అడుగుపెట్టిన రంగారావు కాస్త తూలి సంబాళించుకుని వెళ్లి మంచం మీద పడుకున్నాడు. భోజనం వడ్డించనా అంది. అవసరం లేదు అని పక్కకి తిరిగి పడుకున్నాడు రంగారావు. అతని నోటి నుండి నాటుసారా వాసన గుబాళించింది. వంటింట్లో అన్నీ సర్ది బాటిల్లో నీళ్లు తీసుకుని గదిలోకి వెళ్లి చూసింది భారతి. వెళ్లికిలా పడుకుని ఉరకబెడుతూ నిద్రపోతున్నాడు రంగారావు. నిట్టూర్చి నీళ్ల బాటిల్ పక్కన పెట్టి పెళ్లి చీర సర్దుకుని పక్కలో ఒరిగింది. అర్ధరాత్రి మీద పడిన బరువుకి మెలకువ వచ్చింది భారతికి. 10 నిమిషాల తరువాత తన కోరిక తీర్చుకుని పడుకున్న భర్త వైపు చూసింది. ఉదయం లేచి బయటికి వచ్చేసరికి అత్త రత్తమ్మ ఎదురొచ్చింది. కోడలి వైపు చూసి పశువులకు దాణా గడ్డి పెట్టు, ఆ తరువాత అక్కడున్న గిన్నెలు కడుగు అంది. పనులన్నీ పూర్తయ్యేటప్పటికీ 12 దాటింది. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నీళ్లు పోసుకోగానే ఒళ్లంతా మంటలు మొదలయ్యాయి. అప్పుడు గుర్తొచ్చింది ఎంత వారించినా వినకుండా భర్త గోళ్లతో రక్కి పళ్లతో కొరికిన విషయం. అన్నం తిని బయటికి వెళ్లిపోయాడు రంగారావు. అత్తామామగారు ఇద్దరూ కలిసి పొలానికి వెళ్లిపోయారు. ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది భారతి. ఇంటి బయటకొచ్చి నిలబడి చుట్టూ చూసింది. దూరంగా ఊరు కనపడుతోంది. ఇరుగు పొరుగు వారు ఎవ్వరూ లేరు. లోపలికి వెళ్లి టీవీ ముందు కూర్చుంది. పాత టీవీ కావడంతో సరిగ్గా కనపడ్డం లేదు. లేచి ఇల్లంతా శుభ్రం చేయసాగింది. సాయంకాలం వంట చేసి అత్తామామ తిన్న తరువాత బయట మెట్ల మీద కూర్చుని చీకట్లో భర్త కొరకు ఎదురుచూడసాగింది. చల్లగా చలి మొదలయింది. కొంగు ఒంటి నిండా కప్పుకుని ఆలోచించసాగింది. పెళ్లి భర్త గురించి ఎన్ని కలలు కన్నాను, అసలు వైవాహిక జీవితమంటే ఇంతేనా అనుకుంది. కాని అంతలో గతేడాది పెళ్లైన వాణి గుర్తొచ్చింది. వాణి ఎంతో ఆనందంగా ఉంది కదా, పైగా అందంగా కూడా లేదు. మరి నాకెందుకిలా, నేనందంగా ఉన్నాను కదా, మరి భర్త అసలు మాట్లాడకుండా ఎందుకుంటాడు అని ప్రశ్నించుకోసాగింది. అందరూ తన అందం పొగిడేవారు ఒకప్పుడు, కాని భర్తకు తానెందుకు నచ్చలేదు, ఎందుకు పట్టించుకోడు అనుకుంది. చీకటి పడింది. చాలాసేపు ఎదురుచూసి ఇంట్లోకి వెళ్లి మంచం మీద పడుకోగానే నిద్రతో కళ్ళు మూసుకున్నాయి. మంచి నిద్రలో ఉండగా ఊపిరి పట్టేసినట్లయి మెలకువ వచ్చింది భారతికి. సగం నిద్రలో ఉంది, ఏమీ తెలియడం లేదు. కొద్దిసేపటిలో అర్థమైంది పైన పడింది భర్త అని. భర్త బరువు తట్టుకోలేక కాస్త పెదుగులాడింది. కదలకు అంటూ తిట్లు తిట్టాడు రంగారావు. 2 రోజులుగా స్నానం లేని అతని ఒంట్లోని దుర్గంధం భరించలేకుండా ఉంది. అతని శ్వాస సారా వాసనను వెదజల్లుతోంది. తన పశువాంఛ ఎప్పటిలాగా తీర్చుకుని లేచి పక్కకు తిరిగి నిద్రపోయాడు. పొద్దున్నే లేచి తలంటి స్నానం చేసుకుని బక్కెట్లో వేణీళ్లు పోసి రంగారావు దగ్గరికి వెళ్లి, నీళ్లు పెట్టాను, స్నానం చేయండి అంది భారతి. చిరాకుగా చూశాడు భార్య వైపు. ఎందుకు, స్నానం చేయకుంటే నాతో పడుకోవా అంటూ వెకిలిగా నవ్వాడు. మాట్లాడకుండా వెళ్లిపోతున్న భార్యను చూసి, అందంగా ఉన్నాను, చదువుకున్నాను అని నా దగ్గర వేషాలు వేయకు అన్నాడు. వెనుతిరిగి భర్త వైపు బాధగా చూసింది భారతి. కట్నం ఇవ్వకపోయినా పోనీలే అని చేసుకున్నాను, అది మరవకు అన్నాడు పళ్ళు నూరుతూ. వారం తరువాత ఒకరోజు పోస్టులో ఉత్తరం వచ్చిందంటూ పోస్ట్ మ్యాన్ అరిచాడు. వెళ్లి తీసుకుని చూసింది. పైన తన పేరే ఉండడంతో సంతోషంగా విప్పి చదవసాగింది. పూర్తి చేసిన తరువాత ఆమె మొహంలో రంగు వెలిసిపోయింది. ఆ రోజు రంగారావు త్వరగా ఇంటికి వచ్చాడు. ఆ వచ్చిన ఉత్తరం అతని చేతిలో పెట్టింది భారతి. అది చదివి, ఇంతకు వీడెవడు అన్నాడు కోపంగా. నాకు తెలీదు అంది భారతి. తెలియకుంటే నీకు ప్రేమలేఖ ఎందుకు రాశాడు చెప్పు, ఇంతకీ నీ ఉద్దేశమేమిటి, కాస్త గట్టిగా అరిచాడు రంగారావు. భయంతో అతడిని చూసి, నిజంగా తెలీదు, ఎవరో ఎవరు రాశారో నాకు అర్థం కావట్లేదు అంది. ఆమె మొహంలో కంగారు భయం చూసి మనసులో నవ్వుకున్నాడు రంగారావు. సంతోషాన్ని అణుచుకుంటూ బయటికి మాత్రం కోపంగా చూసి, ఇవీ ఉన్నాయన్నమాట, ఇంకా ఎన్ని కళలున్నాయో నీ దగ్గర అన్నాడు అదో రకంగా చూసి. అయ్యో, అవేం మాటలు, నాకలాంటివేవీ లేవు అంది ఆందోళనగా భారతి. రేపు మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తాను ఇలాగైతే అన్నాడు బెదిరింపుగా. స్నానానికి నీళ్లు తోడనా, 4 రోజులైంది స్నానం చేయకుండా అంది. నా బదులు నువ్వు చేస్తున్నావుగా, త్వరగా రా, మొగుడు ఉన్నాడని అక్కడే ఆలస్యం చేయకు అని పడక గదిలోకి వెళ్లిపోయాడు రంగారావు. ప్రతిరాత్రి జరిగే ఆ భయంకర నరకానికి మనసుని గట్టి చేసుకుని గదిలోకి వెళ్లింది భారతి. ఆ నెలంతా అదే విధమైన ఉత్తరాలు రావడం, అవి చూసి రంగారావు వెర్రెత్తిపోయారవడం జరిగింది. ఒకరోజు ఎందుకో కడుపులో తిప్పినట్లుగా అనిపించి ఏమీ తినకుండా పగలు అలాగే పడుకుంది భారతి. కాసేపటిలో కడుపులో తిప్పి వాంతులు మొదలయ్యాయి. అప్పుడు గుర్తొచ్చింది భారతికి తనకి 4 రోజులుగా నెలసరి రాలేదని. మనసంతా దిగులు అలుముకుంది. మెల్లిగా కడుపు నిమురుకుంది. ఆ రాత్రి రంగారావు భోజనం చేస్తుండగా మెల్లిగా చెప్పింది. అతని మొహంలో సంతోషం కనపడలేదు. ముభావంగా అన్నం తిని లేచి వెళ్లి పడుకున్నాడు. భారతి గుండెలు బరువుగా ఉన్నాయి. పడుకుని ఆలోచిస్తున్న భర్త పక్కలో పడుకుని కళ్ళు మూసుకుంది. అప్పుడన్నాడు రంగారావు, ఎన్నో నెల అని. 1వ నెల అంది భారతి. నీ ప్రేమికుడికి చెప్పావా అన్నాడు ఎకసెక్కంగా. ఏమీ సమాధానం చెప్పకుండా మళ్లీ కళ్ళు మూసుకుంది భారతి. పట్నం వెళ్లి డాక్టర్ని కలుద్దాం అన్నాడు పైన ఇంటికప్పును చూస్తూ రంగారావు. సరే, ఎప్పుడు వెళ్దాం, మందులు కూడా వాడాలి అంది తృప్తిగా. మందులు అవసరం లేదు, కడుపు తీసేయడానికి మందులెందుకు అన్నాడు రంగారావు. ఉలిక్కి పడి లేచి కూర్చుంది భారతి. ఎందుకు అంది నీరసంగా. ఆమె గొంతులో ఎక్కడా బలం లేదు. నాకిప్పుడే పిల్లలవసరం లేదు అన్నాడు కర్కశంగా. పక్కకు తిరిగి కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది భారతి. ఉదయాన్నే మెలకువ వచ్చి తనకి వస్తున్న ఉత్తరాల గురించి ఆలోచించసాగింది. కాసేపటికి వెళ్లి ఆ ఉత్తరాలన్నీ తీసి మళ్లీ చదవసాగింది. వాటిపైనున్న పోస్టాఫీస్ స్టాంపు చూసింది. 2 వైపులా ఒకే ఊరి పోస్ట్ స్టాంపులు ఉన్నాయి. అప్పుడొచ్చింది అనుమానం. రంగారావు రాసుకుంటున్న లెక్కల పుస్తకం తీసి చూసి విస్తుపోయింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఉత్తరాల దస్తూరి, రంగారావు దస్తూరి పూర్తిగా ఒకేలా ఉంది. గబగబా వెళ్లి రంగారావు ముందు ఆ రెండూ పెట్టి, చూడండి ఇవి మీరే రాశారు కదూ అంది. వాటిని తేరిపారా చూసి లేచి నిలబడి పెద్దగా అరుస్తూ భారతి చెంప పగిలేలా అరచేతిని విసిరాడు. ఆ దెబ్బ తాకిడికి కెవ్వున అరిచి దూరంగా కిందపడిపోయింది భారతి. ఆ అరుపుకి పరిగెత్తుకొచ్చిన రత్తమ్మ కోడల్ని లేపి బయటికి తీసుకువెళ్ళింది. మెట్ల మీద అత్తను పట్టుకుని చాలాసేపు ఏడిచింది భారతి. 10,000 పడేసి లాయర్తో డివోర్స్ తెప్పించేయగలను, ఏమనుకున్నావో అంటూ అరుస్తూ వీధిలోకి వెళ్లిపోయాడు రంగారావు. అత్తమ్మ, నేను పుట్టింటికెళ్తాను, నేనుండను అంది వెక్కి వెక్కి ఏడుస్తూ భారతి. సరేనమ్మా, పెళ్లి చేస్తే వీడు బాగవుతాడు అనుకున్నాం, మాదే తప్పు, నిన్ను బస్సెక్కిస్తాను, వాడికి నేను చెప్తాలే, జాగ్రత్త, ఒట్టి మనిషివి కూడా కాదు, కొద్ది రోజులుండి వచ్చేయి, ఈలోగా వాడికి తెలిసొస్తుంది అంది నోట్లో కొంగు పెట్టుకుని అత్త. ఆ రోజు అన్నం తిని బస్సెక్కి కూర్చుని అది కదలగానే వెనక్కి వెళ్లిపోతున్న ఊరిని బస్సు టైర్ల దుమ్ములో నుండి చూడసాగింది. ఇంట్లోకి అడుగువేసి బ్యాగ్ సూట్ కేసు ముందు గదిలో పెట్టగానే తల్లి వంటగదిలో నుండి వచ్చి చూసి, ఏంటే ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేశావు అంది. కూతురి మొహం చూడగానే ఆమె మనసు ఏదో కీడు శంకిస్తూ ఉంది. తల్లిని బాధగా చూసింది భారతి. ముందు నాకు కాస్త అన్నం పెట్టు అంది. పళ్లెంలో పెట్టిన అన్నం కడుపు నిండా తిని చాపపరుచుకుని పడుకుంది భారతి. నెల తప్పింది అంది తల్లివైపు చూసి. అదేమిటి అలా చెప్తావు, ముందు కాస్త దాని నోట్లో కాస్త పంచదార వేయండి అంది కూతుళ్లను చూసి. అదేమీ ఎక్కర్లేదు అంది నీరసంగా. ఏమైందే, బావ రాలేదా అడిగింది రమ్య భారతి భుజం పట్టుకుని. అంతలో రాఘవయ్య ఇంట్లోకి వచ్చాడు. తండ్రిని చూడగానే వెంటనే వెళ్లి గట్టిగా కౌగిలించుకుంది భారతి. ఎప్పుడొచ్చావమ్మా, అంతా బాగేనా అని తలని మిరాడు తండ్రి. ప్రేమ ఆప్యాయత కరువైపోయిన భారతి గుండె ఆ మాటతో కరిగిపోయి తండ్రిని గట్టిగా పట్టుకుని రోదించసాగింది. ఏనాడు కూతురి కన్నీళ్లను ఆ విధంగా చూడని తండ్రి గుండెలు జారిపోయాయి. ఏమైందిరా చెప్పమ్మా, ఏడవకు నా తల్లి అని సముదాయించసాగాడు తండ్రి. అతని గుండె నీరైపోయింది. నెల తప్పిందనగానే కొట్టాడు నాన్న, డివోర్స్ ఇస్తానన్నాడు, రోజూ నరకమే అంటూ వివరంగా చెప్పసాగింది. అవి విని అక్కడున్న కుటుంబం మొత్తం కొయ్యబారిపోయింది. అనసూయ కాళ్లలో నీరసం వచ్చి కింద కూలబడింది. ముందుగా తేరుకున్న రాఘవయ్య, నువ్వేం బాధపడుకు తల్లి, నేనున్నానుగా, అంతా చూసుకుంటా అని భారతికి చెప్పి వెనక్కి భార్య వైపు తిరిగి, రేపు డాక్టరమ్మ దగ్గరికి తీసుకెళ్లి ఆరోగ్యం చూపించి ఏమేం వాడాలో రాయించుకో అన్నాడు. తండ్రి మాటలు విన్న భారతి బరువుగా ఊపిరి పీల్చుకుంది. భారతికి 1 నెల రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఒకరోజు పొద్దున్నే విడాకుల నోటీసు అందుకుంది భారతి. అమ్మ, నాన్న, చెల్లెలు అందరూ భారతి ముందు కూర్చుని ఆలోచిస్తున్నారు. అతను కావాలని నన్ను హింసిస్తున్నాడు. వారంపాటు స్నానం చేయడు, కొన్ని రోజులు పళ్ళు తోముకోడు, పశువులాగా మీదపడి నరకం చూపిస్తున్నాడు. నేను బ్రతకలేను నాన్న, మీకు బరువైతే ట్రైన్ కింద పడి చస్తాను అంది భారతి. అలా అంటే ఎలాగే, ఇంకా 2 అమ్మాయిలు, పెళ్ళిళ్ళు కావాలి అంది అలసూయ. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలమ్మా, తొందరేం లేదు, నువ్వే ట్రైన్ కింద పోవాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి అన్నాడు రాఘవయ్య కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ. అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతెలా అంది అనసూయ. ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పుడంది అనసూయ, 2వ నెలే కదా, ఎవరికీ తెలియకుండా తీయించేద్దాం, కూతురి కళ్ళల్లోకి చూడకుండా అంది. పుట్టిన బిడ్డను నేను పెంచుకుంటాను అంది భారతి దృఢమైన స్వరంతో. నమ్మలేనట్టుగా చూశారందరూ. అవును, నాతో పాటు నాకు పుట్టిన బిడ్డ ఉంటుంది, నా బిడ్డను చంపనివ్వను అంది భారతి. డివోర్స్ అయ్యాక బాబో పాపో పుడితే మళ్లీ నీకు పెళ్లి చేయాలంటే కష్టం, లేనిపోని ఇబ్బందులు తేవద్దు అంది అనసూయ కూతుర్ని హెచ్చరిస్తూ. నా పెళ్లితో పాటే నా బ్రతుకు అయిపోయింది, ఇంకో పెళ్లి నాకసలు వద్దు, ఇంకొకరితో మళ్లీ ఈ బాధలు పడలేను, చాలు, నాకు ఈ జీవితానికి సరిపడే శిక్ష పడింది, మళ్లీ ఆ వచ్చేవాడితో కొత్త నరకం నా వల్ల కాదు అని కరాఖండిగా చెప్తున్న కూతుర్ని చూసి, సరేనమ్మా అని చెప్పి అందరి వంకా చూశాడు రాఘవయ్య ఎవరూ మాట్లాడవద్దని సైగచేస్తూ. కాలచక్రం ఎవరికోసం ఆగకుండా రివ్వున తిరిగిపోతూ ఉంది. నాన్న ఇస్తున్న ధైర్యంతో పాటు రోజులు గడుపుతోంది భారతి. ఒక రాత్రి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు భారతిని. తెల్లారేసరికి పండటి అమ్మాయిని ప్రసవించింది. ఇక తన జీవితం ఎలా బాగుపడాలి అని బాగా ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకుంది భారతి. కానీ అది 2 నెలల తరువాత సాధ్యమేనా అని భయపడింది. అది చేయగలనా అని ఆలోచించింది. చెల్లెలు రాణిని పిలిచి, డిగ్రీ పుస్తకాలున్నాయానేవి అని అడిగింది. ఎందుకే అంది రాణి. 3 సంవత్సరాల డిగ్రీ పరీక్షలు ఒకటేసారి రాసేస్తాను అంది భారతి. కష్టమక్క అంది రాణి అనుమానంగా. రాస్తాను అంది భారతి. ఆమె గొంతులో పట్టుదల చూసి మౌనంగా ఉండిపోయింది రాణి. ఆ పట్టుదలే భారతి జీవితానికి మంచి దారి చూపిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. కూతురు పేరు స్వాతి అని పెట్టింది భారతి. దగ్గరలో తెలిసిన లెక్చరర్ దగ్గరికి వెళ్లి కొన్ని సబ్జెక్ట్స్ తెప్పించుకుంది. పాప నిద్రపోయే సమయంలో పుస్తకాలు చదువుకుంటూ ఇంటి పనిలో అమ్మకు సహాయం చేస్తూ ఉండగా సంవత్సరం గడిచిపోయింది. రాత్రుళ్ళు అందరూ నిద్రపోయాక కూడా పుస్తకాలు ముందేసుకుని రాస్తూ కూర్చుంది భారతి. మధ్యరాత్రులు అప్పుడప్పుడు రాఘవే వచ్చి చూసి వెళ్లిపోయేవాడు. భారతి మాత్రం ఎప్పుడూ తన బాధను వెలిపించేది కాదు. తప్పటడుగులు వేస్తున్న కూతుర్ని చూసి అన్నీ మర్చిపోయేది. డిగ్రీ పాస్ అయినట్లుగా ఫలితాలు వచ్చాయి. వాటిని చూసి నిర్లిప్తంగా ఉండిపోయింది భారతి. అప్పుడు భారతి తన జీవితంలో భావ రఘురూపంలో ఒక కొత్త కోణం చూసింది. మరుసటి రోజు వార్తాపత్రికలో పడిన ఉద్యోగావకాశాలను చూసి పెన్సిల్తో రాసుకోసాగింది భారతి. ఆ సమయంలో ఇంట్లోకి చిరునవ్వుతో అడుగు పెట్టాడు మేనబావ రఘు. అతన్ని చూసి, రండి బావా, అందరూ క్షేమమేనా అంది భారతి. ఏంటలా చిక్కిపోయావు, ఎలా ఉండేదానివి అన్నాడు రఘు కాస్త బాధగా. జీవితమంటే అంతే, ఒకసారిలా మరొకసారి అలా, కూర్చో కాఫీ తెస్తాను అంది నవ్వలేక నవ్వుతూ. అప్పుడే నిద్రలేచి కూర్చున్న కూతురుని చేతుల్లోకి తీసుకుని, నా కూతురు అంది భారతి. ఇలా ఒంటరి జీవితం ఎలా అన్నాడు రఘు. నిర్లిప్తంగా రఘుని చూసింది భారతి. ఎవ్వరూ లేరా ఇంట్లో అన్నాడు. పొలం వెళ్లారు అంది భారతి. నువ్వేమీ బాధపడకు, నేను చూసుకుంటాను నిన్ను అన్నాడు రఘు. అతని గొంతులో తేడా గమనించిన భారతి తీక్షణంగా చూసింది అతడి కళ్ళల్లోకి. సరే, మీ ఆవిడతో కలిసి మాట్లాడతాను ఈ విషయం అంది. భారతి గొంతులోని కోపాన్ని గ్రహించిన రఘు తత్తరపడి లేచి నించుని, మళ్లీ కలుస్తాను అని బయటికి అడుగులు వేశాడు. వెనక్కి చూడకుండా వెళ్తున్న అతన్ని చూసి గమ్మత్తుగా నవ్వుకుంది భారతి. ఇంట్లో ఒక క్షణం ఆగకుండా అల్లరితో కలియతిరుగుతున్న చిన్నపాపతో అందరికీ రోజంతా సంతోషంగా గడిచిపోతూ ఉంది. ఎన్నో ఉద్యోగ పరీక్షలు రాస్తూ ఉంది భారతి, కాని వాటి ఫలితాలు మాత్రం రావడం లేదు. వారం తరువాత ఇంటికొచ్చిన చిన్ననాటి స్నేహితురాలు లతతో కూర్చుని, మీ ఆఫీస్లో ఏదైనా పని ఉంటే చెప్పు లత అంది. ఉంటాయి, కాని జీతం చాలా తక్కువగా ఉంటుంది, చేయగలవా అని ప్రశ్నించింది లత. చేస్తాను, ఏదో ఒకటి చూసుకోవాలి కదా, ఇలా ఎన్ని రోజులుంటాను అంది భారతి. సరే, రేపు కనుక్కుని చెప్తాను అంది లత. 2 రోజుల తరువాత లత చెప్పినట్లుగా ఆఫీస్కు బయలుదేరింది భారతి. వెళ్లే ముందు కూతురికి పాలిచ్చి తను బయటికి వెళ్తుంటే గుక్కపట్టి ఏడుస్తున్న కూతుర్ని వెనక్కి తిరిగి చూసి గుండెలు మెలితిప్పుతుంటే మనసుని గట్టి చేసుకుని ఆఫీస్ వైపు అడుగులు వేసింది. అక్కడ తన అందమే తన శత్రువు అవుతుందని తెలియలేదు భారతికి. అదొక చిన్న ఫైనాన్స్ ఆఫీస్. అందరికీ అన్ని పనులు చేసి పెడుతూ చలాకీగా ఉంది భారతి. మధ్యలో గుండెలు బరువెక్కి తట్టుకోలేక ఇంటికి వెళ్లి కూతురికి పాలిచ్చి వచ్చేది. మొదటి నెల గడిచి జీతం చేతిలో తీసుకుని ఇంటికి వెళ్లి నాన్న ముందు పెట్టింది. నీ దగ్గర ఉంచుకుని నీకవసరమైన వాటికి ఖర్చు చేసుకో అన్నాడు రాఘవయ్య కూతుర్ని ప్రేమగా చూసి. అతని గుండె చిరువయ్యింది. బయటికి వస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుని మొహం దాచుకున్నాడు. 4 నెలలు అలా గడిచిపోయాయి. ఆ రోజు ఆఫీస్లో కంపెనీ ఓనర్ ముందు కూర్చుని ఫైల్ ముందు పెట్టింది భారతి. ఒక సెకండ్ భారతిని చూసి, మీ కుటుంబ విషయాలు తెలిసి బాధ అనిపించింది అన్నాడు జాలిగా. తల వంచుకుంది భారతి. ఇంత అందంగా ఉన్నారు, మీ ఆయన ఎందుకలా చేశాడు, ఏంటి ప్రాబ్లం అన్నాడు భారతిని తినేసేలా చూస్తూ. అతని చూపులను గమనించిన భారతి కొంగు సరిచేసుకుంది. రేపు నేనింట్లో ఉంటాను, ఒక్కడినే, మా ఆవిడ లేదు, మీరు రాగలరా? రేపు ఆఫీస్కు రానవసరం లేదు, జీతం రెట్టింపు చేస్తాను, నీకు అన్నింటికీ నేనుంటాను అన్నాడు చిన్నగా, ఎవరికీ వినపడకుండా వెకిలిగా నవ్వుతూ. అతన్ని భయంగా చూసింది భారతి. ఒక వెర్రినవ్వు నవ్వి నున్నని బట్టతలను తడుముకుని లావాటి కళ్లద్దాలను సరిచేసుకున్నాడు అతను. లేచి నిలబడి ఫైల్ తీసుకుని క్యాబిన్లో నుండి బయటికి వచ్చిన భారతి కాళ్లల్లో బలం కోల్పోయినట్లుగా అనిపించి వెళ్లి తన కుర్చీలో కూలబడింది. మరుసటి రోజు పొద్దున, ఏంటమ్మా ఆఫీస్కి టైం అవుతోంది, చూసుకో అంది అనసూయ కూతురుతో ఆడుకుంటున్న భారతిని చూసి. లేదమ్మా, ఆ ఆఫీస్లో పనిలేదు, మరొకటి వెతుక్కోవాలి అంది తల్లివైపు చూడకుండా. ఇలా 6 నెలలు గడిచిపోయాయి. ఏ ఉద్యోగమూ రాలేదు. జీవితం మీద ఆశ పోగొట్టుకుంది భారతి. ఒక రాత్రి నిద్ర పట్టలేదు భారతికి. పెళ్లికి తాను కన్న కలలు గుర్తొచ్చాయి. చాలాసేపు బాధతో కళ్ళలో నుండి నీరు కారిపోతూనే ఉన్నాయి. అందరూ నిద్రపోయాక వెళ్లి చెరువులో దూకేయాలని లేచి నిల్చుంది భారతి. మంచాల మీద పడుకున్న చెల్లెళ్లను చూసి చప్పుడు కాకుండా కూతురుని చేతుల్లోకి ఎత్తుకుంది. తనతో పాటు ముద్దులొలికే కూతుర్ని తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచించింది. వదిలేసి తాను చనిపోతే తల్లి లేని కూతుర్ని ఎవరు చూస్తారు అనే ఆలోచన వచ్చి ఆగిపోయింది. కూతురితో పాటే చనిపోవడం మంచిదనుకుని చేతుల్లో ముడుచుకుని పడుకున్న కూతుర్ని చూసింది. నిశ్చింతగా నిదురుస్తున్న కూతుర్ని చూసి మౌనంగా రోధిస్తూ గట్టిగా గుండెలకు హత్తుకుని కూర్చుండిపోయింది. భగవాన్, నేను చేసిన పాపమేమిటి? నాకు దారి చూపించు అని గోడకు బిగించిన దేవుడి పటం చూసి మొక్కి కూతుర్ని గట్టిగా కౌగిలించుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది. మరుసటి రోజు ఉదయం పోస్టుమ్యాన్ తెచ్చిన ఉత్తరం చూసి సంతోషంతో కళ్లల్లో నీరు తుడుచుకుని, నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి నాన్న చేతిలో ఆ ఉత్తరం పెట్టింది భారతి. ఎక్కడా, ఏ ఊరిలో అన్నాడు రాఘవయ్య సంతోషంగా. భారతి చెప్పిన వివరాలు విని, అంత దూరమైతే ఎలా, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కదమ్మా అన్నాడు దిగులుగా. అన్నీ వింటున్న అనసూయ వచ్చి కూతుర్ని సంతోషంతో వాటేసుకుంది. ఏమీ కాదులే నాన్న, ఎలాగైనా నాది ఒంటరి బ్రతుకే అంది నవ్వుతూ. అనసూయ కూతుర్ని పట్టుకుని సంతోషంతో ఏడవసాగింది. బయటనుంచి వచ్చిన చెల్లెళ్లు కూడా ఆ ఉత్తరం చదివి కళ్లల్లో నీరు కారిపోతుండగా అక్క చేతులు పట్టుకుని కంగ్రాట్స్ అక్క అన్నారు. అంతా దేవుడిదయ అని తృప్తిగా కళ్ళు తన కొంగుతో తుడుచుకుంటూ దేవుడి పట్టం కేసి చూసింది. దేవుడు నవ్వుతూ కనిపించాడు. ఇక ఆఫీస్లో జాయిన్ అయిపోయింది భారతి. ఆఫీస్లో కూర్చున్న కాసేపటిలో అక్కడ మొత్తం 5 ఉద్యోగులు, అందులో తనతో కలిపి 2 తప్ప మిగతా అందరూ పురుషులేనని తెలుసుకుంది భారతి. తన పక్క సీట్లో కూర్చున్న సీతను అడిగింది, ఇక్కడ ఇల్లేదైనా కిరాయికి దొరుకుతుందా అని. చిన్న ఊరు కదా, కష్టం, కనుక్కుందాం, అంతవరకు కొద్ది రోజులు మా ఇంట్లో ఉండండి అంది సీత. సీత ఇంట్లో కొన్ని రోజులు ఉండి ఆ తరువాత వేరే చిన్న ఇంట్లోకి మారిపోయింది భారతి. వారాంతానికి ఊరికెళ్లి ఇంట్లోకి అడుగుపెట్టి అనసూయ చేతుల్లో నుండి కూతుర్ని ఎత్తుకుని ముద్దులు కురిపించింది. మరుసటి రోజు టిఫిన్ చేస్తూ, నాన్న, ఇక పాపను తీసుకువెళ్తాను అంది అందరి వంకా చూస్తూ. తృప్తిగా కూతుర్ని చూసి లేచి వెళ్లి ఒక కవర్ భారతి చేతిలో పెట్టి, ఇదిగో అమ్మా డివోర్స్ కాగితాలు, లాయర్ పంపించాడు అన్నాడు రాఘవయ్య. కవర్ తీసుకుని ఒక నిట్టూర్పు విడిచింది భారతి. రెండవ రోజు కూతురుని వెంటబెట్టుకుని వెళ్లిపోయింది. భారతికి ఒక దారి దొరకడం ఇంట్లో అందరికీ ఊరట కలిగినప్పటికీ ఒంటరిగా ఎలా ఉంటుందోనని మనసులో భయం మొదలైంది. భారతి పనిచేసే ఊరు చిన్నదవడం మూలాన పాపను తాను లేని సమయంలో చూసుకోవడానికి రంగమ్మ అనే పెద్దావిడ సులభంగానే దొరికింది. 2 ప్రశాంతంగా గడిచిపోయాయి. కాని అది తుఫాను ముందు ఉండే ప్రశాంతత మాత్రమే. ఇంతలో ఎవరో తలుపు కొడుతున్న చప్పుడైంది. ఎవరు అని తలుపు వైపు చూసింది భారతి. ఖద్దరు బట్టలు వేసుకున్న ఒక మధ్య వయస్కుడు నవ్వుతూ కనపడ్డాడు. ఎవరండి, ఎవరు కావాలి అంది భారతి. నేను ఈ ఊరికి సర్పంచ్ను, నా పేరు రాములు, మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాను అన్నాడు. రండి లోపలికి అని చెప్పి కుర్చీ వైపు చూపించి కూర్చోమన్నట్లుగా సైగ చేసింది. దర్పం చూపిస్తూ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు రాములు. చెప్పండి అంది భారతి ఎదురుగా ఉన్న ఇంకొక కుర్చీని దూరంగా జరుపుకుని కూర్చుంది. ఏమీ లేదండి, అలా ఒకసారి పలకరించిపోదామని వచ్చాను అన్నాడు చిన్న చిరునవ్వుతో. అతని వాలకంలో ఏదో తేడా గమనించిన భారతి మొహం కాస్త గంభీరంగా పెట్టి, ఏదైనా పని ఉంటే ఆఫీస్కి రండి అంది. నాకేమీ అవసరం లేదండి, మీరు కొత్తగా వచ్చారని, ఒక్కరే ఉంటారని తెలిసి కలిసిపోదామని వచ్చాను అన్నాడు. అతని స్వరంలో ఏవో అర్థాలు గోచరించాయి భారతికి. సరేనండి, నాకు కాస్త పనుంది అంది లేచి నిలబడి భారతి. అలాగేనండి, మీరు వారెక్కరా అని అడిగాడు ఆయన. సమాధానం చెప్పే ఇష్టం లేనప్పటికీ బలవంతంగా మా ఊర్లో ఉన్నారు అంది. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి, ఇదిగో నా కార్డు అని వెకిలిగా నవ్వి విజిటింగ్ కార్డు తీసి అక్కడున్న టేబుల్ పైన ఉంచి బయటికి అడుగులు వేశాడు రాములు. అతను బయటికి వెళ్లగానే ఆ కార్డు తీసి చెత్తబుట్టలో పారేసింది భారతి. ఒకరోజు అనసూయ, రాఘవయ్య ఇద్దరూ భారతి ఇంటి ముందు ఆటో దిగారు. తల్లిదండ్రులతో వారం రోజులు హాయిగా గడిచిపోయాయి. రేపు మేమిక వెళ్ళొస్తాంరా అన్నాడు రాఘవయ్య భోజనం చేసి కూర్చుంటూ. మళ్లీ ఎప్పుడొస్తారు నాన్న అంది భారతి. వస్తాంలే, కాని ఒక విషయం మాట్లాడదామని వచ్చాము అంది అనసూయ. ఏమిటమ్మా అంది భారతి బ్రుకుటి ముడివేసి. ఇలా ఒంటరి జీవితం ఎన్నాళ్ళు, నీకు సంబంధాలు వస్తున్నాయి అంది అనసూయ. ఎందుకని, ఉద్యోగముందని వస్తున్నారా, మరి నా కూతుర్ని చూసుకుంటారా అంది భారతి. నీ కూతుర్ని మేం చూసుకుంటాం, దాని గురించి వదిలేయి అంది అనసూయ. నాకే పెళ్లి అవసరం లేదు, ఎవరు చేసుకున్నా సరే నా కూతుర్ని బాగా చూసుకుంటారని గ్యారంటీ లేదు, నాకు ఈ జీవితానికి కూతురు చాలు అంది. రాఘవయ్య మౌనంగా కూర్చుండిపోయాడు. కాసేపటికి మళ్లీ అంది భారతి, ఇక మీరు చెల్లెళ్ల పెళ్లి సంబంధాలు చూడండి, నా జీవితం ఇలాగే చిన్న ఊరిలో ప్రశాంతంగా గడిపేస్తాను అంది. అలాగే ప్రశాంతంగా జీవితం గడుస్తుందని అనుకుంది భారతి. కాని అలా జరగలేదు. ఒక రాత్రి మంచి నిద్రలో ఉంది భారతి. అర్ధరాత్రి ఉన్నట్లుండి మెలకు వచ్చి లేచి కూర్చుంది. ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించింది. మగత నిద్రలో ఏమీ అర్థం కాక తలుపు వైపు చూసింది. చిన్నగా ఎవరో తలుపు తడుతున్నారు. ఎవరు అంది. సమాధానం రాలేదు బయట నుండి. గుండెలు వేగంగా కొట్టుకుంటుండగా వెళ్లి తలుపు తీయకుండా మళ్లీ ప్రశ్నించింది ఎవరు అని. చిన్నగా గుసగుసగా వినిపించింది, నేనే రాముల్ని, తలుపు తీయండి అని. ఏంటి ఈ సమయంలో, ఉదయం రండి అంది కరకుగా. చెబుతాను, ప్లీజ్ తలుపు తీయండి, ఎవ్వరూ చూడ్డం లేదు, భయం అక్కర్లేదు, కొద్దిసేపుండి వెళ్లిపోతాను ప్లీజ్ అన్నాడు. మర్యాదగా చెబుతున్నాను, వెళ్ళండి అంది భారతి చిరాకుగా. తలుపు దగ్గరగా నిలబడి అంది, నిన్ను నీ కూతుర్ని కూడా బాగా చూసుకుంటాను, తలుపు తీ అన్నాడు మెల్లగా. కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది భారతి. తలుపు పక్కన ఉండే కిటికీ తీసి ఊపిరి గుండెల నిండా పీల్చుకుని దొంగ 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 అని అరవసాగింది. వెంబేలెత్తిపోయాడు రాములు. వెంటనే అక్కడ్నుంచి పరుగులంకించుకున్నాడు. పడుతూ లేస్తూ పరిగెడుతున్న అతన్ని చూసి కడుపుబ్బా నవ్వసాగింది భారతి. అలా నవ్వుతూ నవ్వుతూనే కడుపులో నుండి ఎగతన్నిన దుఃఖం గొంతులో పెద్ద చప్పుడుతో బద్దలైంది. చుట్టుపక్కల వాళ్లు తలుపులు తీసుకుని బయటికి రాసాగారు. కళ్లల్లోని నీరు తుడుచుకుని తలుపు తీసుకుని బయటికి వెళ్లింది భారతి. ఎవరో తలుపు తీయడానికి ప్రయత్నిస్తుండడం గమనించి భయంతో అరిచానని చెప్పింది. కొందరు చుట్టూ చూసి వచ్చారు. కాసేపటికి అందరూ వెళ్లిపోయారు. ఎవరికైనా కాస్త చనువిచ్చి స్నేహంగా మసలుకుంటే కొద్దినాళ్లలో రెండవ పెళ్లి ప్రస్తావన తేవడం, కూతుర్ని ఎక్కడైనా హాస్టల్లో ఉంచేస్తే బావుంటుందని అనేవారు. కొందరేమో కూతురు లేకుంటే ఇంకా తేలికగా మంచి సంబంధం వచ్చేదన్నట్లుగా జాలి చూపించేవారు. అద్దంలో చూసుకున్నప్పుడల్లా అందాన్నిచ్చిన దేవుడు కాస్త అదృష్టాన్నిస్తే ఎంత బావుండేది అనుకుని నవ్వుకునేది. మంచి భర్త దొరకడం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అనుకునేది. ఇలా కూతురు స్వాతి కాలంతో పాటే ఎదగసాగింది. తండ్రి లేని లోటు తెలియకుండా తల్లి తండ్రి తానే అయ్యి కూతుర్ని పెంచసాగింది. కాలంతో పాటు ఎంతో మంది పెళ్లి చేసుకుంటానని వచ్చి ఆ తరువాత భారతి నిరాసక్తత చూసి వెళ్లిపోయారు. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. పాతతరం వెళ్లిపోయింది. నిత్యం పరుగులెత్తే యాంత్రిక జీవనం మొదలైంది. దేనికీ వెరవని అమ్మాయిల రంగుల తరం కానరాసాగింది. రోజులు గడుస్తున్నా కొద్దీ తండ్రి లేని లోటు తెలుసుకోసాగింది స్వాతి. వయసుతో స్వాతిలో అందం కూడా పోగొవుతూ వస్తోంది. కూతురికి జీవిత సత్యాలు చెబుతూ కాలేజీ చదువు వరకు తీసుకెళ్లింది భారతి. తండ్రి లేటనే విషయం అప్పుడప్పుడు బాధించేది స్వాతికి. అమ్మ తన తండ్రిని వదిలేసి రాకుండా అతడిని మంచిదారిలో పెట్టే ప్రయత్నం చేస్తే బావుండేది అనుకునేది. అలా జరిగితే తన జీవితం ఇంకా ఆనందమయంగా ఉండేది కదా అని ఆలోచించసాగింది. బహుశా తల్లి అందంగా ఉన్నందుకు ఇలా చేసిందేమో అని అనుమానం వచ్చింది. కూతుర్లను తండ్రులు ఎంత ప్రేమిస్తారో ఎంత ముద్దు చేస్తారో గమనించసాగింది. అలాంటి ప్రేమించే తండ్రి లేకుండా పోవడానికి కారణం తన తల్లే అనే అనుమాన బీజం స్వాతి మనసులో నాటుకుంది. తల్లి తన పట్ల ఎందుకంత క్రమశిక్షణ అనే పేరుతో కఠినంగా ఉంటుందో అని ప్రశ్నించుకుంది. తల్లిని గమనించిన కొద్దీ తన మీద నమ్మకం లేకనే తనను ఎక్కడికి ఒంటరిగా పంపడం లేదనే కోపం పెరిగిపోసాగింది. కాలేజీలో చేరే సమయానికి భారతి మాటను ఎదిరించడం అలవాటు చేసుకుంది స్వాతి. కూతుళ్ళలో వస్తున్న ఈ మార్పును గమనించిన భారతి, ఈ రోజుల్లో అమ్మాయిలంతా ఇంతే అని నవ్వుకుంది. తండ్రి జీన్స్ ఎక్కడికి పోవు కదా అనుకుంది. కాని కూతురి మనస్తత్వంతో తనకి భవిష్యత్తులో కలిగే ప్రమాదాన్ని పసిగట్టలేకపోయింది. ఇంజనీరింగ్ అయిపోయే సమయంలో కాలేజీ క్యాంపస్లో ఉద్యోగం సంపాదించింది స్వాతి. ఇక కూతురి పెళ్లి వయసుకు రాగానే అంతవరకు ప్రేమలు బాంధవ్యాలు కురిపిస్తూ భారతితో సహాయం పొందిన బంధువులందరూ మెల్లిగా మొహం చాటేయసాగారు. అందరి బుద్ధుల్ను గమనించిన భారతి ఒంటరిగానే పెళ్లి ప్రయత్నాలు చేయసాగింది. భారతి ప్రయత్నాలు సఫలమై స్వాతికి తెగిన వరుడు దొరకగానే వివాహం నిశ్చయమైంది. పెళ్లి పనులు అన్నింట్లో భారతికి స్నేహితులు సహాయం చేయసాగారు. వివాహపు తేదీ దగ్గరయ్యే కొద్దీ స్వాతి కొత్త కొత్త కోరికలు తల్లి దగ్గర బయటపెట్టసాగింది. అవన్నీ తన శక్తికి మించి భారమైనప్పటికీ వీలున్న చోటల్లా అప్పు చేసి అన్నీ కొనిపెట్టింది భారతి. అది చూసిన తల్లి అనసూయ చెల్లెళ్ళు భారతికి జాగ్రత్తలు చెప్పడానికి ప్రయత్నించారు. కాని భారతి కూతురి మీద ప్రేమతో అవేవీ వినిపించుకోలేదు. అప్పులన్నీ పోగా మిగిలిన కొద్దిపాటి నెల జీతం చూసుకుని, ఇక ఒక్కదాన్నే కదా, ఇంత చాలు, నాకేం ఖర్చుంటుంది అనుకుంది భారతి. ఆ రోజు స్వాతి నుంచి ఫోనొచ్చింది. సంతోషంగా అంది భారతి. చెప్పరా కన్నా, బావున్నావా, టిఫిన్ చేశావా అని అడిగింది. బావున్నానమ్మా, ఈ నెలలో ఒక టూర్ వెళ్దామంటున్నారే మీ అల్లుడు, కాస్త డబ్బులు పంపవే అంది స్వాతి. వచ్చిన జీతం నెలంతా తన ఇంటి ఖర్చులకు కూడా సరిపోవేమో అని భయపడుతూ ఉన్న సమయంలో ఇది వినగానే ఏం చేయాలో అర్థం కాలేదు భారతికి. ఎంత కావాలమ్మా అని అడిగింది భారతి. 70,000 పంపు, 10 రోజుల టూర్ కదా, సరిపోకుంటే మళ్లీ ఫోన్ చేస్తాను అని లైన్ కట్ చేసింది స్వాతి. సరే, ఇంకా ఏంటి విషయాలు అంది భారతి. అటు నుండి సమాధానం లేకపోయేసరికి మొబైల్ కేసు చూసి బరువుగా నిట్టూర్చి తన అన్ని బ్యాంకుల ఖాతాలలో ఉన్న డబ్బులన్నింటినీ పంపించేసింది భారతి. ఆఫీస్ అయిపోగానే ఆటో గురించి నిలబడి ఎదురుచూడసాగింది. ఇంతలో భారతికి ఊపిరి ఆడడం కష్టంగా అనిపించి అక్కడున్న బెంచీ మీద కూర్చుని బ్యాగులో ఉన్న బాటిల్ తీసుకుని నీరు తాగింది. చిన్నగా చెమటలు పట్టసాగాయి. వెంటనే మొబైల్ తీసుకుని స్వాతికి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతోంది, కాని స్వాతి నుండి సమాధానం రాలేదు. గుండెల్లో ఊపిరి తీసుకోవడం కష్టమయ్యి చుట్టూ చూసింది. జీన్స్ ప్యాంటు వేసుకుని అక్కడ నిలబడి మొబైల్లో గేమ్స్ ఆడుతున్న కుర్రాణ్ణి పిలిచింది. బాబు, హాస్పిటల్కి తీసుకెళ్ళు ప్లీజ్ అంది నొప్పితో గొంతు పెగలడం లేదు భారతికి. సరేనండి అని ఆ కుర్రాడు దగ్గరలో ఉన్న ఆటో పిలిచి భారతిని కూర్చోపెట్టి తీసుకెళ్లాడు. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో పెట్టి కొన్ని టెస్టులు చేసి గుండె జబ్బు అని తేల్చి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. విషయం తెలిసిన స్వాతి హాస్పిటల్కి వచ్చి డాక్టర్లతో అన్నీ మాట్లాడసాగింది. ఎంత ఉంది ఖర్చు? అదే బిల్లు అని అడిగింది. అన్నీ కలిసి దాదాపుగా 2 లక్షలు కావచ్చు అన్నాడు డాక్టర్. లేచి వెళ్లి భారతి మంచం వద్ద కూర్చుని, అమ్మా 2 లక్షలు అవ్వచ్చు అంటున్నారు, నీ ఇన్సూరెన్స్ పాలసీ సరిపోదు, ఇంకా 50,000 కావాలి, ఉన్నాయా నీ దగ్గర అంది. ఇప్పుడేమీ లేవురా, ఇంకొద్ది రోజుల్లో వచ్చే నెల జీతం 30,000 వస్తాయి అంది. ఎందుకలా, నీ జీతం 100,000 కదా, వస్తున్న జీతమంతా ఏం చేస్తున్నావో ఏమిటో అంది విసుగ్గా. పెళ్లికి చదువుకి చేసిన అప్పు ఇంకా పట్టుకుంటారు కదా, కళ్ళు మూసుకుని నీరసంగా సమాధానమిచ్చింది భారతి. సరేలే, కోపంగా లేచి వెళ్లి అడ్వాన్స్ కట్టింది స్వాతి. 2 రోజుల తరువాత ఆపరేషన్ జరిగి కోలుకుంది భారతి. చెల్లెలు, తల్లి, తండ్రి హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్లారు. వద్దంటున్నా వినకుండా 2,000 వణుకుతున్న చేతులతో తన కూతురి చేతుల్లో పెట్టాడు రాఘవయ్య. వారం తరువాత భారతిని టాక్సీలో కూర్చోబెట్టుకుని బయలుదేరింది స్వాతి. కారు బయలుదేరగానే తృప్తిగా నిద్రలోకి జారుకుంది భారతి. అమ్మాలే, ఇక ఇల్లొచ్చింది అన్న కూతురి మాట వినపడి నిద్రలో నుండి తేరుకుని కళ్ళు నులుముకుని బయటకు చూసి ఆశ్చర్యపోయింది భారతి. అది తన ఊరిలో ఇల్లు, అయితే కూతురు ఇక్కడికి తీసుకొచ్చిందా, వాళ్ల ఇంటికి తీసుకెళ్లలేదా అని బాధపడిపోయింది. మరుసటి రోజు లేచి టిఫిన్ వంట చేసి పెట్టి, అమ్మా ఎవరైనా పని వాళ్లను మాట్లాడుకో, నే వెళ్లాలి, అక్కడ మీ అల్లుడిని లేకుండా ఉండలేరు అంది. మెల్లిగా మంచం మీద లేచి కూర్చుని కూతురిని తేరిపారా చూసింది భారతి. ఎంత ప్రాణంగా పెంచాను దీన్ని, ఎందుకిలా మారిపోయింది అనుకుంది భారతి. సరేలే అమ్మా, నువ్వెళ్ళిరా, నేను చూసుకుంటాను, నాకేమీ పర్వాలేదు అంది భారతి. ఇంకో విషయం, నువ్వు కొన్న ప్లాటు, ఇంటి పేర్లు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ తీసి నాకివ్వు అంది. ఆ మాటతో కొయ్యబారిపోయింది భారతి. మళ్లీ గుండెల్లో ఏదో తెలియని నొప్పి మొదలైంది. ఏమీ మాట్లాడకుండా వెనక్కి ఒరిగి పడుకుంది. అమ్మా విన్నావా అంది రెట్టించిన స్వరంతో స్వాతి. నీ పెళ్లికి ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ తీసేశాను అంది భారతి. ఆ మాట విని వెళ్లిపోయింది స్వాతి. కూతురు వెళ్లిపోయిన కొద్దిసేపటికి ఇల్లంతా కలయచూసింది. నీళ్లు తాగడానికి లేచి నీరసం ఆవహించి 4 అడుగులు వేయగానే చేతకాక అలాగే కింద కూర్చుండిపోయింది. కొద్దిసేపటికి లేచి నిల్చుంది. కళ్ళు తిరుగుతున్నట్లనిపించింది. జీవితంలో మొదటిసారి ఒంటరితనం ఆవహించింది. మెల్లిగా గోడలు పట్టుకుని వెళ్లి నీరు తాగి వెళ్లి మంచం మీద పడుకుని చిన్ననాటి స్నేహితురాలు లతకి ఫోన్ చేసి అన్నీ టూకీగా చెప్పింది. ఇదిగో బయలుదేరుతున్నాను, గంటలో వస్తున్నా అని పెట్టేసింది లత. సరిగ్గా గంటలో కారులో నుండి దిగి లోనికి వచ్చి గాఢంగా నిద్రపోతున్న భారతిని గమనించి వంటింట్లోకి వెళ్లి పాత్రలన్నీ చూసింది లత. అన్నీ ఖాళీగా ఉన్నాయి. తాను తెచ్చిన పండ్లు తీసి కడిగి చిన్న ముక్కలు చేసి తీసుకెళ్లి భారతికి ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చుని మెల్లిగా పిలిచింది. లతను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయి లేచి కూర్చుని నవ్వింది భారతి. ముందు ఇవి తిని మాట్లాడు అని చేతిలో పండ్ల ప్లేట్ ఇచ్చింది. కళ్లల్లో నీరు ఆపుకుంటూ తినసాగింది భారతి. స్వాతి, అమ్మా నాన్న రాలేదా అంది. స్వాతి వచ్చి దింపి వెళ్ళింది అని చెప్పింది భారతి. అది వినగానే ఆశ్చర్యంగా చూసింది లత. అదేంటి, ఇక్కడెవరూ లేరు, 1 వారం కనీసం తన దగ్గర పెట్టుకోవడము లేదా తానైనా ఇక్కడుండాలి కదా అంది. ఏమో దానికేం ఇబ్బందులో మరి, మనకి తెలియదు కదా అని కళ్ళు దించుకుంది భారతి. భారతి మొహం చూసిన లత మరేమీ మాట్లాడకుండా కూర్చుంది. లత ఫోన్లో చెప్పిన విషయాలు విని అనసూయ రాఘవయ్య బస్సులో బయలుదేరి వచ్చేశారు. తండ్రిని చూడగానే లేచివెళ్లి గట్టిగా కోగిలించుకుని భోరున విలపించసాగింది భారతి. ఊరుకో అమ్మా భారతి, నేనున్నాక నీకేమీ కాదు అని సముదాయించింది అనసూయ. దాదాపు నెల రోజుల సెలవు తర్వాత ఆఫీస్కి వెళ్లింది భారతి. మేడం చాలా నీరసంగా కనిపిస్తున్నారు, పైగా ఉన్నట్లుండి తలంతా తెల్ల వెంట్రుకలొచ్చేశాయి, దాంతో ఇంకా వయసు మీద పడ్డట్లుగా ఎక్కువగా కనిపిస్తోంది అంది తోటి సహోద్యోగి వేణి. చిన్న నవ్వు నవ్వి, మరి నిజాన్ని దాచలేను కదా, ఇంకొన్ని సంవత్సరాలలో రిటైర్మెంట్ దగ్గరికి వచ్చాను కదా అంది భారతి. సరిగ్గా సమయానికి వచ్చేశారు మేడం, నాకు ట్రాన్స్ఫర్ అయింది అంటూ వచ్చాడు ప్రసాద్. అరే ఏ ఊరికి అంది భారతి. చెప్పాడు ప్రసాద్. అక్కడ మా అమ్మాయి ఉంటుంది అంది సంతోషంగా భారతి. మరింకేమి, మీరొచ్చినప్పుడు కలుస్తాను అన్నాడు నిండుగా నవ్వుతూ. కాసేపు భారతిని చూసి మళ్లీ అన్నాడు, చాలా నీరసించిపోయారు మీరు, మందులు సమయానికి వేసుకుని జాగ్రత్తగా ఉండండి, ఆఫీస్ పని మీద అధికమైన అనవసరమైన భారం వేసుకోకండి అన్నాడు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అక్కడ ఇల్లు చూసుకున్నారా అడిగింది భారతి. చూసుకున్నాడండి, ఒక్కడనే కదా, చిన్న పోర్షన్ చాలు అన్నాడు నవ్వుతూ. అవును కదా, ఇన్ని రోజులు అడగలేదు, మీరేమీ అనుకోనంటే ఒకటి అడగనా అంది సంకోచిస్తూ. పర్వాలేదు అడగండి, అయినా మనం కలిసి పనిచేస్తూ 4 సంవత్సరాలు దాటింది అన్నాడు చిరునవ్వుతో. ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు, ఏనాడు ఆ విషయం గురించి చర్చించలేదు. మీరు ఒంటరిగా ఎందుకున్నారు, వివాహం చేసుకోలేదు ప్రశ్నార్థకంగా చూసింది భారతి. అది విని కాసేపు కళ్ళు దించుకుని అన్నాడు, ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు, వారిని చదివించి పెళ్లి చేసేసరికి ఆలస్యమైంది, అప్పటికే నాకు 40 దాటింది, నాకు ఆ సమయంలో ఇక సంబంధాలు ఏమీ రావు కదా, అలా జీవితం ముగింపుకొచ్చింది అన్నాడు ప్రసాద్ నిట్టూరుస్తూ. అతని మొహంలో కాస్త దిగులు బాధ గోచరించాయి. అయితే అమ్మా నాన్న ఎక్కడా అంది భారతి మాట మారుస్తూ. నాన్న పోయారు, అమ్మ నాతో ఉంటుందిక అన్నాడు గట్టిగా ఊపిరి పీలుస్తూ. నేను అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు కలుద్దాం అంది భారతి. గత 4 సంవత్సరాలు ప్రతి విషయంలో భారతికి సహాయం చేసేవాడు, ఏనాడు హద్దులు మేరకుండా జాగ్రత్తగా మసలుకునేవాడు, నిజానికి ఆఫీస్లో అందరికీ సహాయం చేసేవాడు. అతని సెండాఫ్ నాడు చాలామంది బాధపడ్డారు. నెల రోజుల పిమ్మట స్వాతి ఫోన్ చేసింది. వంట చేసుకుంటున్న భారతి ఫోన్ లేపగానే, అమ్మా మన ఇంటి పేపర్లు అన్నీ తీసిపెట్టావా అంది. కొద్దిసేపు భారతికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు అంది భారతి. ఏమీ లేదులే, ఊరికే మా మామగారు సలహా ఇచ్చారు అంది స్వాతి. మనసంతా పిండేసినట్లయింది భారతికి. మళ్లీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. శరీరమంతా నిస్సత్తువుగా అనిపించింది. కొన్ని రోజుల తరువాత ఆఫీస్లో పనిలో ఉండగా స్వాతి ఫోనొచ్చింది. చెప్పరా స్వాతి అంది భారతి సంతోషంగా. కూతురి గొంతు వినగానే అన్నీ మరిచిపోయింది. వచ్చేవారం దసరా పండక్కి ముందు రోజే వచ్చేయి అంది స్వాతి. ఆ మాటతో అన్ని బాధలు పటాపంచలు అయ్యాయి భారతికి. సరేనమ్మా అలాగే అంది సంతోషంగా. ఇక ఆటో దిగి కూతురింట్లోకి అడుగుపెట్టింది భారతి దసరా పండక్కి. తల్లి చేతుల్లో నుండి సూటికేస్ అందుకుని గదిలోకి తీసుకెళ్లింది స్వాతి. ఉదయం మొబైల్ తీసుకుని చూస్తూ ఉండగా ప్రసాద్ పెట్టిన దసరా శుభాకాంక్షలు అనే మెసేజ్ కనపడింది. తాను ఇక్కడే కూతురింట్లో ఉన్నట్లుగా సమాధానం పెట్టింది. మరి కాసేపటిలో ప్రసాద్ నుంచి ఫోనొచ్చింది. హలో ప్రసాద్ గారు అంది మర్యాదగా. నమస్కారం భారతి గారు, ఎక్కడా ఉన్నారు అని అభిమానంగా అడిగాడు ప్రసాద్ అటువైపు నుండి. ఇక్కడే మీ ఊర్లోనే, కూతురింటికి వచ్చాను అంది. చాలా సంతోషం, కలుస్తాను, మీకు ఇబ్బంది ఏమీ లేదంటే అన్నాడు. అబ్బబ్బే ఏమీ ప్రాబ్లం లేదు, అడ్రస్ పంపిస్తాను, లొకేషన్ మ్యాప్ చేస్తాను, రండి అంది సంతోషంగా. సరే వచ్చాక మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు ప్రసాద్. ఫోన్ పెట్టేసి సంతోషంగా లేచి భోజగదిలోకి వెళ్ళింది భారతి. 11 గంటల సమయంలో వచ్చాడు ప్రసాద్. కూతురిని అల్లుణ్ణి పరిచయం చేసింది. నమస్కారం చేసి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లిపోయారు. హాల్లో ఇద్దరూ కూర్చుని ఆఫీస్ విషయాలు అవి ఇవి కొద్దిసేపు మాట్లాడాక వెళ్లిపోయాడు ప్రసాద్. పండగ అయిపోయిన మరుసటి ఉదయం బస్సెక్కి వెళ్లిపోయింది భారతి. ఆఫీస్కి వెళ్లి పనిచేసుకుని సాయంత్రం ఇంటికెళ్లేసరికి చీకటి పడింది. లోపలికి అడుగుపెట్టి ఇంట్లో లైట్లు వేసి కాఫీ గ్లాస్ తీసుకుని వచ్చి ముందు గదిలో కూర్చుంది. ముందున్న మొబైల్ మోగసాగింది. చేతుల్లోకి తీసుకుని నెంబర్ చూసింది. చెల్లెలు రాణి అనుకుని, రాణి పండగ బాగా జరిగిందా అని అడిగింది. బాగానే అయింది, ఏంటి స్వాతి విశేషాలు అంది రాణి. అంతా బావున్నారు, 2 రోజులుండి వచ్చేశాను అంది భారతి. ఇంకా ఏంటి, ఎవరొచ్చారక్కడికి? అదే ఎవరో నీ ఫ్రెండిని పిలిచావట కదా అని అడిగింది రాణి. ఆశ్చర్యపోయింది భారతి. నీకెలా తెలిసిందే అని అడిగింది. స్వాతి ఫోన్ చేసి చెప్పింది. మధ్యలో ఆగిపోయింది రాణి. అదేం పెద్ద విషయమని చెప్పింది? అయోమయంగా అడిగింది భారతి. ఏదోలే, రేపునే వస్తాను అంది రాణి. సరేలేరా అని ఫోన్ పెట్టేసి, ఏమిటి తలనొప్పి, అసలేంటి స్వాతి ఇలా చేస్తోంది అని ఆలోచనల్లో పడింది భారతి. మరుసటి రోజు పొద్దున్నే వచ్చేసింది రాణి. ఏంటి ప్రాబ్లం, ఏం జరిగిందే అంది భారతి కంగారుగా. చెప్తాను, ముందు అలా కూర్చో కంగారు పడకుండా అంది రాణి. సరే చెప్పు, భారతి మొహంలో ఆందోళన కనపడుతూ ఉంది. ఎవరో ఒకతను వచ్చాడట కదా అంది తల వంచుకుని. అవును, నేనే పిలిచాను, అతను మా కొలీగ్. అయితే ఏంటి అంది భారతి హృదయం ఉడికిపోతూ ఉండగా. ఏమిటో అది, చాలా చెడుగా చెప్తోంది. అయినా అక్కడికెందుకు పిలిచావు? బయట ఎక్కడైనా కలిస్తే అయిపోయేది కదా అంది బాధతో సలహా ఇస్తూ రాణి. చెడుగానా అంది భారతి. కాళ్ల కింద భూమి కదులుతున్నట్లుగా అనిపించింది. కడుపులో నుండి బాధ తన్నుకు రావడం మొదలైంది. ఈ వయసులో ఇదేం పని, నీ వరస ఏమీ నచ్చలేదని అల్లుడు కూడా తప్పుపట్టాడట అంది రాణి. తలమీద వరసగా పిడుగులు పడుతున్నట్లుగా అనిపించి కుర్చీలో వెనక్కి ఒరిగి కూర్చుంది భారతి. హృదయంలో దుఃఖసముద్రం ఉప్పొంగసాగింది. ఆమె కళ్లలో నుండి కన్నీళ్ల నది ధారగా ప్రవహిస్తోంది. రెండు రోజులు సరిగ్గా తినకుండా ఏడుస్తూ ఉండిపోయింది భారతి. అసలు దీని గురించే కదా నేను రెండో పెళ్లి చేసుకోకుండా ప్రాణాలన్నీ దీనిమీద పెట్టుకుని ఇన్నేళ్లు బ్రతికింది అంటూ ఏడుస్తూనే ఉంది భారతి. ఒకరోజు ఏం చేయాలో తెలియక భారతి పక్కన కూర్చోబెట్టుకుని, అక్క నీ దానికి సమాధానం చెబుతాలే, నీ మనసు అర్థమయ్యేలా చెబుతాను, నువ్వూరుకో అని స్వాతికి ఫోన్ చేసింది రాణి. స్వాతి అటు నుండి హలో పిన్ని అంది. అదేరా, నువ్వన్న మాటలకు అమ్మ బాధపడుతోంది అంది రాణి నచ్చచెబుతూ. బాధ ఎందుకు పిన్ని, నేను అన్నది నిజం. ఆయనతో ఈవిడకు నీకు తెలియదులే అంది స్వాతి. స్వాతి, మీ అమ్మ ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఎవరో ఒకతను ఇంటికొచ్చినంత మాత్రాన నువ్వలా మీ అమ్మను అనుమానించడం తప్పు. పైగా మీ నాన్న వదిలి వెళ్లిపోయినప్పటినుంచి తానే తండ్రిలాగా చిన్నతనం నుంచి నిన్ను పెంచి పెళ్లి చేసింది. ఎన్ని బాధలు పడిందో మేము చూశాము. నీవన్న మాటలు తెలిసి బాధపడింది. చిన్న వయసు అయ్యుండి కూడా పెళ్లి చేసుకోకుండా జీవితమంతా నీ గురించి అలాగే ఒంటరిగా ఉండిపోయింది అంది రాణి. అప్పుడే చేసుకోవాల్సింది, ఎవరొద్దన్నారు? ఇప్పటికైనా చేసుకోమను, ఇలా చేసేకంటే అదే నయం అంది స్వాతి విసురుగా హేళనగా. ఆ మాట విన్న రాణి విస్తుపోయి, సరే ఉంటాను, కాస్త పనుంది అని ఫోన్ పెట్టేసి భారతి వైపు చూసింది. పక్కన కూర్చుని కూతురి మాటలు విన్న భారతికి గుండెలు పిండేసినట్లయింది. కళ్ళు తిరిగిపోయాయి. కూతురి మాటలు విని కొయ్యబారిపోయింది. గతాన్ని నెమరువేసుకున్న భారతి తెల్లవారుజామున నిద్రపోయి కాస్త లేటుగా నిద్రలేచింది. నీరసంగా లేచి ఆఫీస్కు బయలుదేరింది. నెల రోజుల పాటు రాత్రుళ్ళు నిద్రపట్టకుండా చాలాసేపు ఏడుస్తూ పడుకుంది భారతి. ఆఫీస్లో అన్యమనస్కంగా పనిచేసింది. చాలా రోజులు తన జీవితం, భవిష్యత్తు గురించి ఆలోచించింది. ఆమెలో బ్రతకాలనే కోరిక పూర్తిగా నశించింది. ఆ రాత్రి వరండాలో కూర్చుని తను అనుభవించిన బాధాకరమైన జీవితం ఒకసారి నెమరువేసుకుంది. అంతలో దూరంగా నదిమీదున్న వంతెనపై నుండి కూతవేసుకుంటూ వెళ్తున్న రైలు కనపడింది. వెంటనే ఒక ఆలోచన వచ్చి లేచి ట్రైన్ వైపు నడవసాగింది. అంతలోనే వరండాలో ఉన్న మొబైల్ మ్రోగసాగింది. ఒకసారి వెనక్కి తిరిగి చూసి వెళ్లి ఫోన్ తీసి హలో అంది. ఆమె గొంతు ఎక్కడో నూతిలో నుండి వస్తున్నట్లుగా గమనించిన రాఘవయ్య, ఏరా తల్లి, ఏంటి అలా ఉంది గొంతు అన్నాడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా రోదించసాగింది భారతి. వినమ్మా తల్లి, నేను రేపు ఉదయం వస్తున్నా, నాకన్నీ చెప్పింది రాణి, నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా, రేపు వస్తున్నాను, సరేనా అన్నాడు రాఘవయ్య. అలాగే నాన్న అని ఫోన్ పెట్టేసి ఇంట్లోకి అడుగులు వేసింది భారతి. మరుసటి రోజు భార్యతో సహా వచ్చిన రాఘవయ్య వచ్చి కూతుర్ని కూర్చోబెట్టుకుని చాలాసేపు ధైర్యం చెప్పాడు. నేను మీ అమ్మ పెద్దవాళ్లైపోయాము, ఇంకా ఎన్నాళ్ళుంటామో ఏమో అంటూ చెప్పసాగాడు రాఘవయ్య. చాలాసేపు ఏవో విషయాలు చెప్పాడు. అతను మాట్లాడుతున్నంతసేపు కళ్లల్లో నీరు చమరిస్తూనే ఉన్నాయి. భారతి అదంతా విని ఆఖరున ఒక నిర్ణయానికి వచ్చింది. కూతురు చెప్పిన విషయం విని రాఘవయ్య కూతురు తలమీద చేయివేసి నిమిరి మనసులోనే ఆశీర్వదించాడు. తల్లి అనసూయ కూతుర్ని దగ్గరికి తీసుకుంది. మరుసటి ఉదయం చీకటితోనే లేచి దేవుడి గదిలో పూజ పూర్తి చేసి చెల్లెలికి ఫోన్ కల్పింది. రాణి, నేనొక నిర్ణయానికి వచ్చాను, నేను వివాహం చేసుకుందామనుకుంటున్నా, ఈ విషయం స్వాతికి కూడా చెప్పు అంది. మంచి నిర్ణయమక్క, అలాగే, అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సింది, జీవితమంతా ఎదురీదావు, మా జీవితాలు ఒక దారికి రావడానికి సహాయం చేశావు. కూతురి బాధ్యత పూర్తి చేశావు. ఇక ఈ వయసులో నీకు తోడు అవసరం. అలాగే కానివ్వు అని సంతోషంగా అని ఫోన్ కట్ చేసి ఇంకొక నెంబర్కి కలిపింది రాణి. ఈ విషయం వినగానే స్వాతి నివ్వరపోయింది. పిన్ని, ఇదేంటి అమ్మ ఈ వయసులో అసహ్యంగా? అసలు మీరందరూ ఎలా విన్నారు? ఎందుకు ఊరుకున్నారు? అమ్మమ్మ తాతయ్య ఏం చేస్తున్నారు? చిచి, ఇదేమీ బాగాలేదు. నేనసలు ఒప్పుకోను అంది పళ్ళు కొరుకుతూ. నిజమే, అయితే మీ అమ్మెప్పుడు నీ గురించే తపిస్తూ జీవితమంతా నీకే ధారపోసింది. ఎవరెంత చెప్పినా నీ చిన్నప్పుడు రెండవ పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. నీమీద పిచ్చి ప్రేమతో తండ్రి లేని పిల్లవని నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. ఏనాడు తన ఆనందం సుఖం పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఒంటరి అయిపోయింది. తప్పేమీ లేదు, అమ్మ చేసేది కరెక్ట్ అంది రాణి. అది విని ఫోన్ కట్ చేసింది స్వాతి. కాసేపు ఆలోచించి ఇంకో ఫోన్ చేసింది స్వాతి. అటు నుండి, ఏంటమ్మా చిన్నతల్లి, అంతా క్షేమమేనా అన్నాడు రాఘవయ్య నవ్వుతూ. తాతయ్య, అమ్మ అని అంటూ చెప్పసాగింది. ఆమె గొంతులో టెన్షన్ తెలుస్తోంది. అమ్మ ఓకేలే, మీ ఆయన నువ్వు బావున్నారా అన్నాడు రాఘవయ్య నిండుగా నవ్వుతూ. మేం బావున్నాం, అమ్మ జాగ్రత్త అంది ఏం చెప్పాలో తెలియక ఉద్వేగంగా. నేను చూసుకుంటా అమ్మలు అన్నాడు గంభీరంగా రాఘవయ్య. సరే అని ఫోన్ పెట్టేసింది స్వాతి. నువ్వు చేయగలిగిందంతా చేశావు స్వాతి, ఇక కూల్గా ఉంటే మంచిది, ఇక చాలు అన్నాడు భర్త స్వాతిని హెచ్చరిస్తూ. భర్త వైపు ఆలోచిస్తూ చూసింది స్వాతి. ఆఫీస్కి బయలుదేరే ముందు ఒకసారి అద్దంలో చూసుకుని బయలుదేరింది భారతి. మరోసారి వెనక్కి తిరిగి మళ్లీ అద్దంలో చూసుకుంది. తలంతా నెరిసింది అనుకుంది. ఆ వారం పాటు ఆలోచించింది భారతి. మనసు గట్టి చేసుకుని ఫోన్ కలిపింది. అటు నుండి, హలో భారతిగారు, బావున్నారా అన్నాడు అతను. బావున్నానండి, ఒకసారి మనం కలిస్తే బావుంటుందేమో అంది భారతి. ఒక క్షణం మౌనంగా ఉన్న తరువాత సమాధానం చెప్పాడు. తప్పకుండా భారతిగారు, వస్తాను. అతని స్వరంలో ఒక బాధ్యత ధ్వనించింది. నేను ఎదురుచూస్తూ ఉంటాను, త్వరగా వస్తే బావుంటుంది అంది తృప్తిగా నవ్వుకుంటూ. అలా అయితే ఇదిగో ఇప్పుడే బయలుదేరతాను అన్నాడు. ఇంకో ఫోన్ కలిపింది. అటు నుండి రాఘవయ్య, చెప్పమ్మా భారతి అన్నాడు. మీరు చెప్పినట్లుగానే ఫోన్ చేశాన్నా, అతను వస్తున్నారు, మీరు అని అడిగింది. ఇదిగో మేము బయలుదేరుతున్నాం, గంటలో వచ్చేస్తాము అన్నాడు రాఘవయ్య. ఒక గంట తరువాత భారతి ఇంటి ముందు గదిలో కూర్చుని అందరూ అతని గురించి ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో గడపలో నుండి లోపలికొచ్చిన వ్యక్తిని చూసి అందరూ లేచి నిలబడ్డారు. నాన్నగారు, ఇతనే ప్రసాద్ అంది భారతి. అందరికీ నమస్కరించాడు ప్రసాద్. ఆకాశంలో సాయం సంధ్య రంగులు పులుముకుంటోంది. పక్షులు తమ గూళ్లకు చేరుకోవడానికి ఎగిరిపోతూ ఉన్నాయి. హలో తాతయ్య, ఏమైంది చెప్పు అంది స్వాతి ఫోన్ గట్టిగా పట్టుకుని. అతను ఇంతకుముందే వచ్చి వెళ్లాడు. వచ్చేవారం రిజిస్టర్ మ్యారేజ్, అంతా సవ్యంగా జరుగుతోంది, నీ గురించే బాధల్లా అన్నాడు నిట్టూరుస్తూ. పర్వాలేదు తాతయ్య, మామూలుగా చెప్తే తని అడుగు వేసేది కాదు, అందుకే కాస్త బాధ పెట్టాను అమ్మని. మీరెంత చెప్పినా వినలేదు కదా. సరే, నేను చిన్నదాన్నిగా ఉన్నప్పుడు పెళ్లి కానప్పుడు నా గురించి చాలా జీవితం ఎలాగూ పోగొట్టుకుంది. తనకు ఇక చాలు ఒంటరితనం. ఇప్పుడు ఈ వయసులో తనకు ఒక తోడు అవసరం. చూశావు కదా, హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కతి రోడ్డు మీద అంటూ బాధతో మాట్లాడలేక ఆగిపోయింది. నువ్వు బాధపడుకురా తల్లి, నువ్వు చెప్పినట్లే చేశాం కదా, నీ ప్రవర్తనతో మీ అమ్మ చాలా బాగా బాధపడింది అన్నాడు మెల్లగా. తప్పలేదు తాతయ్య, చూశావు కదా, మామూలుగా మనం చెప్తే వినేదా, అందుకని ఇలా చేశాను అంది తృప్తిగా. వచ్చే నెల 2వ తేదీ నిర్ణయించాము, ఎప్పుడొస్తావు మరి? సరిగ్గా రిజిస్టర్ ఆఫీస్కి సమయానికి వచ్చేస్తాను. దండలు మార్చుకున్నాక కానీ మనం ఊపిరి పీల్చుకోలేము. కొంత డబ్బు నీకు పంపిస్తాను, దాంతో ఖర్చులు సూత్రం చేయించు, ఇంకా అవసరమైతే పంపిస్తాను అంది స్వాతి. అలాగే అమ్మా అన్నాడు రాఘవయ్య. ఉంటాన్ తాతయ్య, అమ్మ జాగ్రత్త అని ఫోన్ కట్ చేసి మెరుస్తున్న కళ్లతో సంతోషంగా భర్తవైపు చూసింది స్వాతి. ఇది కథ. కథ సమాప్తం. ఇక సెలవు.